హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం అక్టోబర్ 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. కులాసాగా ఉన్నారా? ఈరోజు మనం వినే 4 కథలు స్త్రీల జీవితానికి సంబంధించినవి. స్త్రీల జీవితాలపై సంఘం విధించిన ఆంక్షలు, వాటి మూలంగా వారి జీవితాలపై కలిగే పరిణామాలు కూడా వింటాము. ఇవన్నీ వింటుంటే మన వివాహ సంస్థ ఎప్పటికప్పుడు ఒడుదుడుకులన్నింటికీ నిలబడింది అనిపిస్తుంది. మరి విందామా? మనము అమరావతి కథల్లోకి వెళ్ళే ముందు శంకర్ మంచి సత్యం గారి గురించి ఓ మాట విందాం. శంకర్ మంచి సత్యం గారి కథల శైలి రష్యన్ రైటర్ ఆంటన్ చెకావ్ కథల శైలితో కలుస్తుందట. మన అమరావతి కథల్లో మొదటి కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు ముద్దులల్లుడు. ఈ కథలో సేంద్రగాడెవరో కథ విని తెలుసుకుందామండి. గుంట్రు 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 గుంటూరు బొగ్గు బస్సుకి బ్లోయర్ కొడుతూ అరుస్తున్నాడు క్లీనర్. అది 6 గంటలకి అమరావతి నుంచి గుంటూరు వెళ్ళవలసిన ఫస్ట్ బస్సు. ప్యాసింజర్లు ఆ క్లీనర్ కేక్ అందుకుని వచ్చే వచ్చే అంటూ ఉత్తరయ్యాలు ఒప్పుకుంటూ బస్సు వైపు పరిగెత్తుతున్నారు. ఇంజన్ వేడెక్కింది. క్లీనరు బ్లోయర్ కొట్టడం ఆపేశాడు. కానీ గుంట్రు 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 గుంటూరు అని అరవడం ఆపలేదు. కండక్టరు ఇడ్లీ కాఫీ ముగించుకుని కిళ్ళి నములుతూ బస్సు దగ్గరకు వచ్చాడు. బస్సులోకి ఎక్కిన జనం వైపు తక్కువ జాతి వాళ్ళని చూస్తున్నట్లు ఒక చిత్రమైన చూపు విసిరాడు. కిళ్ళి ఆ బుగ్గ నుంచి ఈ బుగ్గకి మార్చి, ఎవరివయ్యా ఈ బస్తాలు, ఇది బస్సా ఎడ్లబండ అని హుంకారించాడు. జనం బిక్కు బిక్కుమన్నారు. సుబ్బయ్య, నావేనండి ఆ బస్తాలు అని జాలిగా అన్నాడు. 2.5 రూపాయలు అవుద్ది లగేజీ, మొన్న 3 పావలాయేకి తీసుకున్నారు కదండి. కండక్టర్కి వాదనంటే గొప్ప చిరాకు. ఒరే ఇక్కిటిగా అని క్లీనర్ని పిలిచి, ఈ బస్తాల్ని సుబ్బయ్య గారిని కిందకు లాగేయరా అన్నారు. సుబ్బయ్య డీలా పడిపోయి, అట్లాగే కానివ్వండి కండక్టర్ గారు అన్నాడు. ఎవరా ఫ్రంట్ సీట్లో? ఫస్ట్ ట్రిప్ ఓనర్ గారు వస్తారని తెలీదు అనేసరికి ఫ్రంట్ సీట్లో సరదా పడి కూర్చున్న కుర్రాడు పరుగు పరుగున బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయాడు. గుంటూరు ఎందరో చేతులెత్తండి అని కండక్టర్ హుకుం జారీ చేసేసరికి గుంటూరు ప్యాసింజర్లందరూ చేతులెత్తారు. సరిగ్గా చేతులెత్తండి అయ్యా, అన్నం తినరాలా అని డబాయిస్తూ అన్ని ఊళ్ళకి ప్యాసింజర్లని లెక్క వేసుకుని డబ్బు వసూలు చేశాడు కండక్టరు. బస్సు కిటకిటలాడింది. ఊపిరి ఆడటం లేదు. డ్రైవర్ ఇంకా రాలేదు. జనం ఉక్కతో మగ్గిపోతున్నారు. ఎట్టకేలకు బీడీ కాల్చుకుంటూ తాపీగా వచ్చి నీళ్లు పెట్టలేదని, అద్దం తుడవలేదని క్లీనర్ గారిని బూతులు తిట్టి బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు గుంటూరు రోడ్ ఎక్కటానికి బదులు బస్సు ఓనర్ రామకృష్ణయ్య ఇంటి వైపుకు బయలుదేరింది. రామకృష్ణయ్య ఇంటి ముందు బస్సు ఆపి డ్రైవరు, కండక్టరు, క్లీనరు ఓనర్ గారింట్లోకి వెళ్ళారు. ఎంతసేపటికి ఓనర్ ఊడిపడ్డే ఓనర్ భార్య కండక్టర్ని పొట్లకాయలు తెమ్మని పంపించింది. డ్రైవర్కి క్లీనర్కి అటకమించి కట్టెపుల్లలు తీసే పని అప్పగించింది. రామకృష్ణయ్య ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. బస్సులో జనం కుత కుత ఊడికిపోతున్నారు. సుబ్బయ్యకి పెసల భారం అర్జెంటు. సిద్ధాంత్కి ఆలస్యమైతే ముహూర్తం మించిపోతుంది. పేరయ్య కోర్టు వేళకి చేరుకోవాలి. ఎందరికి ఎన్ని అర్జెంటు పనులున్నా బస్సు ఓనర్ గారి వీలును బట్టి బయలుదేరుతుంది. ఓ అరగంట అయ్యాక రామకృష్ణయ్య బట్టలు వేసుకుని బస్సు దగ్గరకు వచ్చాడు. వెనకనే బస్సు పరివారం ఉన్నా బస్సులోకి ఎక్కబోతూ తిరిగి ఇంట్లోకి వెళ్ళి భార్యతో ఏదో మాట్లాడాడు. ఈ మారు బస్సు ఎక్కబోతుంటే భార్యే కబురు పెట్టింది. మరో 10 నిమిషాల ఆలస్యం. ఎట్టకేలకు ఓనర్ గారు సీట్లో కూర్చోగా కండక్టరు రైట్ అన్న కేక జనానికి గొప్ప హాయిగా ఉంది. 10 అడుగులు నడిచిందో లేదో ఫ్రంట్ సీట్లో ఉన్న ఓనరు హోల్డ్ ఆన్ అన్నాడు. బస్సు ఆగిపోయింది. ఇవాళ దావా ఉంది, కరణం గారిని ఎక్కించుకుని రావాలని తెలీదట్రా తప్పుడు ముండా కొడుకుల్లారా అని డ్రైవర్ వైపు చూస్తూ అన్నాడు. డ్రైవరు సరాసరి బస్సును కరణం గారి ఇంటి వైపుకు పోనిచ్చాడు. అప్పటికి కరణం గారు ఇంకా సంధ్యావందనం ముగించుకోలేదు. అక్కడ మరో 1/2 గంట ఆలస్యం. జనం బస్సులో కూర్చోలేకపోతున్నారు. దిగితే మళ్ళీ ఎక్కనివ్వరేమోనని భయం. వెనక కూర్చున్న సీతమ్మకి కళ్ళు తిరిగిపోతున్నాయి. సీతమ్మ నిండు చూలాలు. ఆడబిడ్డ నోము నోచుకుంటున్నానంటే తప్పక బయలుదేరింది. పక్కనున్న ముసలమ్మ సీతమ్మ అవస్థ చూసి మరచెంబు విప్పి మంచినీళ్ళిచ్చింది. మరో 1/2 గంటకి బస్సు బయలుదేరింది. ఆలస్యం అయిన కొద్దీ అర్జెంటు పనులున్న అందరు ప్రయాణికులు కంగారు పడిపోతున్నారు. బస్సు నరుకుళ్ళపాడు దాటింది. ఎండ్రాయి దాటింది. బస్సు కుదుపుకి సీతమ్మ తట్టుకోలేకపోతోంది. లేమ్మలే అల్లంత దూరాన్నుందనగా సీతమ్మకి విపరీతమైన నొప్పులొచ్చాయి. ఆపుకోలేక పెద్దగా అరిచింది. గ్రహించిన అమ్మలక్కలు బస్సు ఆపించారు. జనమంతా బస్సు దిగారు. చుట్టుపక్కల ఊరు లేదు. ఆడకూతురికి అర్ధాంతరంగా నొప్పులొచ్చినాయి. ఏం చేతుమంటే ఏం చేతుమని కంగారు పడ్డారు. ఇంతలో ఎవరో చెరువుగట్టున చెట్టువారగా తెరకట్టండయ్యా అన్నారు. పెట్టెలు తీసి చీరలు పంచెలతో చెరువుగట్టున అడ్డంగా కట్టారు. ఎండ పడకుండా ఓ దుప్పటి పైన బిగించారు. కొందరు మగవాళ్ళు పరుగు పరుగున పొలాల్లోకి వెళ్ళి మెత్తటి చొప్పకట్లని తీసుకుని వచ్చి పక్కలా పేర్చారు. ఆడవాళ్ళు సీతమ్మను మెల్లిగా చొప్పకట్ల మీద పడుకోబెట్టారు. సీతమ్మకు నొప్పులు మరీ ఎక్కువైనాయి. హృదయ విదారకంగా ఏడుస్తోంది. దూరానున్న మగవాళ్ళకి గుండెలు వీసిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ మనసులో పెసల భారం, ముహూర్తం, అందుకోవలసిన రైలు, కోర్టు దావా అవి ఏమీ లేవు. ఒకే ఒక్క దిగులు. ఈ ఆడకూతురి కష్టం ఎట్లా గట్టెక్కుతుందా అని. అందరి గుండెలు భారంగా ఉన్నాయి. సీతమ్మ ఏడుపులు కేకలు ఎవ్వరిని నుంచోనివ్వడం లేదు, కూర్చోనివ్వడం లేదు. ఇంతలో చెరువుగట్టు వైపు నుంచి కివ్వుమని పసిపిల్లాడి ఏడుపు వినిపించింది. అందరి ముఖాలు విచ్చుకున్నాయి. కొందరు ఎగిరి గంతేశారు. ఇంతలో ఓ ముసలమ్మ తెరలోంచి బయటకు వచ్చి మగపిల్లాడు అని కేక పెట్టింది. కొందరు పరుగు పరుగున పొలాల్లో కాపలా కాస్తున్న వాళ్ళ దగ్గరికెళ్ళి బాణ తీసుకునొచ్చి రాళ్లతో పొయ్యి చేసి నీళ్లు కాచారు. ఓనరు రామకృష్ణయ్య బొడ్డు కోయడానికి తన మొలనున్న చాకు స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చాడు. సిద్ధాంతి అప్పటికప్పుడే జాతక చక్రం వేశాడు. పిల్లాడికి స్నానం చేయించిన తర్వాత బస్సులోని జనమంతా వాణ్ణి ముద్దాడారు. సెరవుగట్టును పుట్టాడు సేంద్రిగాడు అన్నారు. వాడికి ఆ పేరే ఖాయమైంది. సేంద్రిగాడు అయ్యింట పుట్టలేదు, అమ్మింటా పుట్టలేదు, కానీ ఊరంతా వాడికి మావలే. మళ్ళీ బస్సు బయలుదేరింది. అయితే ఇప్పుడు ఊరు పేరు చెప్పగానే చెయ్యెత్తలేని మరో ప్రయాణికుడు ఉన్నాడు. అదండి కథ. ఎంత బాగుందో కదండి. ఈ కథలో మనం గమనిస్తే తెలిసేది ఏమిటంటే, ఎంత ఎలాంటి వారైనా సంబంధం ఉన్నా లేకపోయినా మరో మనిషి బాధపడుతుంటే చూడటం చాలా కష్టం. ఆ సమయంలో ఎంత చేయగలమో అంత సహాయం చేయాలనిపిస్తుంది. అది మానవ సహజం. దాన్నే మనం ఒక్కొక్కసారి కోల్పోతున్నామేమో అనిపిస్తుంది. ఈ రద్దీ ఉన్న సిటీ లైఫ్లోకి వచ్చి, ఆద్రాబాద్రా లైఫ్ స్టైల్లోకి వచ్చి, సీతమ్మ నొప్పుల బాధ చూసి విని అందరూ వారి వారి ఈతి బాధలను మర్చిపోయారు. కొంతమందికి ప్రసూతి వైరాగ్యం కూడా వచ్చి ఉండవచ్చు. ఎలాగైతే బిడ్డ ఏడుపు వినగానే ప్రసూతి వైరాగ్యం పోతుందో, మనమందరం కూడా మన టెంపరరీగా వచ్చే స్ట్రెస్ఫుల్ సిట్యుయేషన్స్ నుంచి బయటికి రాగానే మర్చిపోవాలి. అందరి సహకారంతో చెరువుగట్టున పుట్టిన సేంద్రిగాడు ఊరందరికీ అల్లుడే, అందరూ వాడి మావలే. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
Bye. నిజమే తేలిక కాదే, ఓ అవును నిజం ప్రణయ రథం సాగెను నేడే, కోరిన కోరిక పారటలాడే, ఓ అవును నిజం.
హాయ్, నేను మీ సింగర్ సింహ, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మన 2వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు ముద్దేలనయ్యా మనసు నీదయ్యుండ. ఈ కథలో కనకాంగి మనసు ఎవరికిచ్చిందో కథ విని తెలుసుకుందామండి. మోగులూరు నుంచి కనకాంగి తల్లితో శివరాత్రికి అమరావతి వచ్చింది. పినతల్లికి సుస్థి చేయటంతో రథోత్సవం వెళ్ళిపోయినా అమరావతిలోనే ఉండిపోయారు. పండుగ సందడిలో ఊరి జనం కనకాంగిని అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు కృష్ణలో స్నానం చేసి బిందెత్తుకుని ఇంటికి వస్తుంటే ఊరు ఊరంతా తిరణాలైపోయింది. కనకాంగి 5.5 అడుగుల మనిషి, 18 ఏళ్ల పడుచుదనం, పేరుకు తగ్గట్టు మెరిసిపోయే శరీరం. వాల్జడ వీపు మీద అల్లాడుతుంటే కాలి పట్టీలు ఘల్లు ఘల్లున రోగుతుంటే కనకాంగి నడక ఓ సొగసు, అడుగు అడుగుకి తాళం వేసినట్లు మెత్తమెత్తగా పాదాలు నేలకి ముద్దిడినట్లు, కాలు తీసి కాలు వేయటంలో లయ తొణికినట్లు, చిక్కుపడ్డ చీర అంచుల్ని సవరించుకోటానికి వంగినప్పుడు పాటలో జాగా వచ్చినట్లు సంగీతమయంగా ఉండేది. వరద పొంగులాంటి యవ్వనం ఒంటి నిండా తుళ్ళి తుళ్ళి పడుతుండగా గలగల నవ్వేది కనకాంగి. ఆ నవ్వుకి అందరి గుండెలు ఉలిక్కి పడేవి. పశువులు పక్షులు గిరుక్కున అటు పక్కకి తిరిగి చెవులు రిక్కించేవి. కనకాంగి నవ్వితే ముఖమంతా బుక్కాయి కమ్మినట్లు వెలిగిపోయేది. ఒత్తైన కింద పెదవి విల్లులా వంగేది. ముత్యాల పళ్ళు మెరిసిపోయేవి. కళ్ళ కాటుక సంబరాన కరిగిపోయేది. చెక్కిళ్ళు పొంగి జేగురులయ్యేవి. బుగ్గలు విచ్చుకున్న కల్వ పూరేకులయ్యేవి. అమ్మలక్కలతో ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఎత్తైన వక్షాల్ని కప్పటానికి చాలని పవిట కొంగుని మళ్ళీ మళ్ళీ ముందుకు లాక్కుంటూ బిందెని ఆ నడుం నుంచి ఈ నడుం మీదకి మార్చుకుంటూ కృష్ణకెడుతున్న కనకాంగిని చూడటానికి ఇళ్లలోని జనం వీధిలోకొచ్చారు. ఆకాశం నుంచి నక్షత్రం తెగిపడ్డట్టు అనిపించేది. అప్పుడే ఏమైంది, కృష్ణలో స్నానం చేసి తడి చీరతో బిందెత్తుకు వస్తుంటే అందరి కళ్ళు కనకాంగి మీదే. ఒంటి కంటుకున్న తడి చీర నడక సాగనివ్వటం లేదు. అందరూ గుచ్చిగుచ్చి చూస్తుంటే బిందెలోని నీళ్లలా గుండె అల్లాడుతోంది, నుదుట చెమట పడుతోంది. ఒక్క ఉదుటన ఇంట్లోకొచ్చి పడి బిందె పక్కన పారేసి హమ్మయ్యా అని కూలబడిపోయింది. ఆ సాయంత్రం గుళ్ళోకి వెళ్తుంటే ముందు జనం వెనక జనం కనకాంగి నందిని ముట్టిన చోటే తాము నందిని తాకేవారు. కనకాంగి వినేట్టు పెద్దగా మాట్లాడేవారు. కనకాంగి తమ వైపు చూస్తే చాలు సార్థకత అనుకునేవారు. వాళ్ళను చూసి కనకాంగి సిగ్గుపడలేదు. తను ఎంత అందమైందో ఇన్నాళ్ళకి తెలిసొచ్చింది కనకాంగికి. వాళ్ళని క్రీగంట చూస్తూ ఆడవాళ్లతో కావాలని కబుర్లు చెప్పింది. కిలకిల నవ్వింది, పకపక నవ్వింది, తెర తెరలుగా నవ్వింది, జమ్మి ఆకులు జల్లుమని రాలేటట్లు నవ్వింది. తానో మహారాణిలా అనిపించింది. ఆ టీవీతో ఆ హుందాతో విసవిస నడిచింది. ఆ విసురులో జడ పక్కనున్న రాముడికి తగిలింది. రాముడికి ఒళ్ళు పులకరించింది. చకితుడైనాడు. రాత్రికి రాత్రి కనకాంగి తల్లికి కబురు పెట్టాడు. కనకాంగి తల్లి అన్నీ విచారించి ముహూర్తం నిశ్చయించింది. కనకాంగిని గదిలో చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రెండు కళ్ళు పట్టని అందం. రాముడూ అందగాడే. కనకాంగి చిరునవ్వు నవ్వింది. అగరొత్తుల గంధం మత్తుగా ఉంది. కనకాంగి రాముణ్ణి కళ్ళతో పిలిచింది. రాముడు నగలు కుమ్మరించాడు. పట్టుచీరలు పాదాల మీద పోశాడు. ఓ మహాసౌందర్యానికి దాసుడైపోయాడు. ఆ దేవత భక్తుణ్ణి తరింపచేసింది. రోజులు గడుస్తున్నాయి. కనకాంగి కాలమంతా పట్టుచీరలు, నగలు, పువ్వులు, తినుబండారాలు మంచి గంధాలతో నిండిపోయింది. ఒక్కోసారి రాముడు జులుం చెలాయించేవాడు, అధికారం ప్రయోగించేవాడు. అప్పుడు కనకాంగి మనస్సు చివుక్కుమనేది. కళ్ళలో నీళ్లు గిర్రున తిరగ్గా ముఖం తిప్పుకునేది. రాముడు కరిగిపోయేవాడు. కోరినవన్నీ తెస్తానని బతిమాలుకునేవాడు. కనకాంగి మళ్ళీ మామూలుగా అయిపోయేది. 6 నెలలు గడిచిపోయాయి. కనకాంగికి ఏ లోటు లేదు. అంతేకాదు, ఎవరికీ పట్టనంత ఐశ్వర్యం. కనకాంగి రాముడు తాలూకు మనిషిని ఊరంతకీ తెలిసిన కనకాంగిని ఒక్కసారి చూద్దామన్న కోరికతో ఇంకా జనం ఆ వీధి వెంట తిరుగుతూనే ఉన్నారు. కిటికీ వైపు కళ్ళు పెట్టుకు చూస్తూనే ఉన్నారు. కనకాంగిని గడప దాటి బయటకు రానిచ్చేవాడు కాదు రాముడు. కొంతకాలానికి కనకాంగికి పట్టుచీరలన్నా, నగలన్నా, మల్లెపూలన్నా ఇష్టం తప్పిపోయింది. ఓ రోజు ఉదయం వాళ్ళమ్మ చాకలికి బట్టలు వేయవే అంటే దొడ్డి వసారాలో కూర్చుని చాకలి సంగడికి బట్టలు వేస్తోంది. సంగడు ముద్దేలనయ్యా మనసు నీదయ్యుండ బట్టలు సమంగా మడుచుకోవడం లేదు. కనకాంగి వైపే చూస్తున్నాడు. కనకాంగి సాదా చీర కట్టుకుని ఉంది. స్నానం చేయలేదు, జడ వేసుకోలేదు. సంగడు దొంగచాటుగా తన్ని అలా చూస్తుంటే కనకాంగికి ముచ్చటేసింది. సంగడితో కావాలని ఎక్కువసేపు మాట్లాడి పంపేసింది. సాయంత్రం ఉతికిన బట్టలు మళ్ళీ తీసుకొస్తే సంగడికి ఎదురుగా కూర్చుని లెక్క వేసుకుంది. చొక్కాలేని సంగడి నల్లటి శరీరాన్ని తదేకంగా చూసింది. బట్టలు సరిచూశాక సంగడేవో కబుర్లు చెప్తే శ్రద్ధగా వింది. ఇంతలో తల్లి పిలిస్తే ఇంట్లోకి వెళ్ళిపోయింది. రాత్రిళ్ళు నగలు, పట్టుచీరలు, పూలు, అత్తర్లు ఇచ్చే సుఖం కంటే ఉదయం సాయంత్రం నీరెండ మీద పడుతుంటే సాదా చీర కట్టుకుని సంగడితో 5 నిమిషాలు గడపటం గొప్ప హాయిగా ఉండేది కనకాంగికి. ఆ 5 నిమిషాల కోసమే రోజెల్లా ఎదురు చూసేది కనకాంగి. ఆ 5 నిమిషాల కోసమే బతికున్నట్టుండేవాడు సంగడు. ఓ రోజు సాయంత్రం బట్టలు లెక్క చూసుకున్నాక ఊరు సంగతులు చెప్తున్నాడు సంగడు. బలమైన చేతులు అటూ ఇటూ ఊపుతూ కథ చెప్తున్నాడు. కనకాంగి కళ్ళు మెరిసాయి. అతని ఒంటి వైపు ఆశగా చూసింది. కథ మధ్యలో ఆపి, ఈ జరీ అంచు ఎంత ఉతికినా సాఫీగా రావడం లేదు సంగా అంది. ఏది చూడనివ్వండి అన్నాడు సంగడు. పవిట సగం విప్పి చీర అంచు చేతికిచ్చింది. సంగడు జరీ సరిచేశాడు. సంగడు ముఖం కనకాంగికి చేరువలో ఉంది. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నారిద్దరూ. సంగడు కనకాంగిని దగ్గరకు తీసుకుంటే ఏమయ్యేదో తెలియదు. సంగడు ముద్దు పెట్టుకోలేదు, కనకాంగి ముద్దివ్వలేదు. ఇద్దరి కళ్ళలో నీళ్లు. అదండి కదా ఈ కథలో శంకరమంచి సత్యం గారు కనకాంగి సౌందర్యాన్ని ఎంత చక్కగా వివరించారో కదా. కానీ చివరికి కనకాంగికి ధనం గుమ్మరించే రాముని కంటే మనసు పడిన సంగడి సాంగత్యమే మనసుకు దగ్గరైంది. అదే మనసుకి మనసుకు మధ్య అనుబంధమేమో. నిజమైన అనుబంధాలలో ధనం విలువ చాలా తక్కువేమో కదా. ఏమంటారు?
బాగుంది కదండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
Thank you. అటు వాల్తది ఇటు వాల్తది, గాలి వాళ్ళు ఎదురై నిందంటే గభీలు మంటూ కూతది. చదువుల్లో నా పై చేయిగా మీ సత్తా ఏదో చూపండోయ్, తెలుగు తల్లికి ముద్దు బిడ్డలై దేశ గౌరవం నిలబడుండోయ్, మన దేశ గౌరవం నిలబడుండోయ్, మన తెలుగు పతాకం ఎత్తండోయ్.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు వంశాంకురం. ఈ కథలో సుబ్బుల త్యాగం మీరందరూ ఒప్పుకుంటారా? కథ వింటూ ఆలోచించండి ఒక్కసారి. సుబ్బులు, వెంకడు వెన్నెట్లో చల్ల గాలికి కృష్ణ ఒడ్డున కూర్చున్నారు. ఈనాటి మాట, 10 ఏళ్ల క్రితం. పెళ్ళైనప్పటి నుంచి ప్రవాహంలో అల్లల్లా, ముత్తైదు నుదుటి మీద కుంకుమ బొట్టులా, ఒకరినొకరు విడవకుండా వానలో, ఎండలో, బీళ్లల్లో, చాలల్లో, లంకల్లో, ఉంతల్లో కలిసి మెలసి తిరిగారు. అవేమి కథలో, అవేమి ఊసులో! ఆ కలిసి అంబలి జుర్రుకోవడం, ఆ కలిసి నక్షత్రాలు లెక్క పెట్టడం వాళ్ళకే చెల్లింది. గాలిలా స్వేచ్ఛగా, గడ్డి పువ్వుల్లా అమాయకంగా ఉన్నదే చాలనుకుని తృప్తితో కాలం గడుపుతున్నారు. సుబ్బులు పెద్దయ్య గారింట్లో పనిచేస్తోంది. వెంకడు పెద్దయ్య గారి పొలం పనులు చూస్తాడు. పెద్దయ్య గారు భవంతి వెనకాల పాకేసిచ్చాడు వీళ్ళిద్దరికి. ఆ ఊరి పాకనే ఇంద్ర భవనం చేసుకుని ప్రతీ క్షణం కలసి అనుభవిస్తుంటే తెలియకుండానే 10 ఏళ్ళు వెళ్ళిపోయాయి. ఇవాళ సుబ్బులెందుకో దిగులుగా ఉంది. సుబ్బులు అలా ఉంటే వెంకడికి కళ్ళనీళ్లు తిరిగిపోతాయి. గిలగిల్లాడిపోయి అడిగాడు, ఏందే అట్టుండవు? సుబ్బులు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది, ఏం లేదు మామా, మనం మనువాడి పదేళ్ళైపోయింది. మనింట సంటోడు కెవ్వు మనలేదే, ఓ బుడ్డోడు నేలపాకులాడలేదే అని. వెంకడు కాసేపు మాట్లాడలేదు. ఆ తరువాత తేరుకొని నవ్వుతూ అన్నాడు, పోన్లే, మనకు తింటానికే సాలటం లేదే, మరింకోడెందుకులేయే. ఆడదాని మనసు నీకు తెలవదు మావా, సంటోడు లేని ఇల్లు ఇల్లు కాదయ్యా. ప్రపంచకం మనతోనే ఆగిపోదు గదా, మన వంశం నిలవాలంటే, మనకిన్ని నీళ్లు వదలాలంటే బుడ్డోడు కావాలయ్యా. అయితే ఓర్నైనా పెంచుకుందామంటావే అన్నాడు సూటిగా చూస్తూ వెంకడు. పెంపుడు బిడ్డ మన బిడ్డవుతాడా అంది సుబ్బులు. అయితే ఏం చేయమంటావు అన్నాడు వెంకడు. నేను గొడ్రాలినని నాకు చింత లేదు, నువ్వు మొగాడివి, 10 మంది బిడ్డల్ని కంటావు. నా మాటని నువ్వు మారుమను చేసుకుని నాకు కొడుకును కనయ్యా అంది సుబ్బులు. వెంకడ అదిరిపడ్డాడు. దుఃఖం పొంగుకొచ్చింది. అంత నీ చెప్పని నేను చేస్తానంటే, నిన్ను వదులుకుని ఇంకొకత్తని కట్టుకుని నీకు ద్రోహం చేస్తానంటే అంటూ ఆవేశపడ్డాడు. సుబ్బులు వెంకడిని నెమ్మదిపరుస్తూ గుండె నిమురుతూ, సల్లబడయ్యా, నిమ్మళంగా ఆలోచించు, నువ్వెల్లప్పుడూ నా ఓడివే, నాకు ద్రోహం తలపెట్టవు. మేమిద్దరం అప్పసెల్లళ్ళలా ఉంటాం, వంశం కోసం మనువాడమావా, తప్పదేంటే అన్నాడు వెంకడు. నా కోసం మావా అంది సుబ్బులు. కన్నీళ్లతో సరేనని తలూపి గట్టుమించి లేచాడు వెంకడు. మర్నాడే సుబ్బులు అంగాపురం వెళ్ళి పింతల్లి కూతురు లచ్చి సంబంధం ఖాయం చేసుకొచ్చింది. దగ్గరుండి పెళ్లి జరిపించింది. పాకలో తడికి అడ్డం గట్టించి శోభనం నిశ్చయించింది. వెంకడు పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ 2వ పెళ్ళాన్ని పెళ్ళంలా చూడలేకపోతున్నాడు. ఏ అసూయ లేకుండా సుబ్బులు లచ్చికి జడవేసి అన్ని అలంకారాలు చేస్తుంటే వెంకటికి గుండె పీకినట్లయింది. పూలు తెచ్చిచ్చినా మిఠాయి తెచ్చిచ్చినా సుబ్బులకిచ్చేవాడు కానీ లచ్చికిచ్చేవాడు కాదు. శోభనం నాటి రాత్రి తడికవతల చడీ చప్పుడు లేకపోతే గొప్ప నిరాశపడింది సుబ్బులు. 10 రోజులు గడిచాయి. వెంకడు లచ్చితో మాట మాత్రం మాట్లాడలేదు. ఒకరోజు సుబ్బులు లచ్చికి పూలు తురుముతుంటే లచ్చంది, ఎందుకక్క నాకు పూలు, మావ నాతో పలకడు ఉలకడు అని. పిచ్చిదానా, మొగాడి మనసెరిగి మసులుకోవాలి, ఆడికేదిష్టమో తెలుసుకొని ముందుగా చేస్తే సంబరపడతాడు. అయితే మావకిష్టమైనట్టుంటాను, ఏం చేయాలో చెప్పు అంది లచ్చి ఆశగా. సుబ్బులకి జాలేసింది. మావకి అంబలిస్తావు గదా, నువ్వు ముందు ఎంగిలి చెయ్యి. అయ్యో ఎంగిలయిందే అను, ఎందుకు చేశావంటాడు. ఉప్పు కారం సాలిందో లేదో, నా మావకి రుసులు సమంగా లేని అంబలిస్తానా అను. రాత్రి పడుకునేప్పుడు పక్క మీద తెల్ల దుప్పటే పరు, మావ తల క్రింద మెత్తటి దిండు పెట్టు, పడుకోబోయేప్పుడు నీ తలలోని పూలసెండు మావ తల దిక్కుగా పెట్టు అంటూ అలా చెప్పింది. లచ్చి కళ్ళు మిలమిలా మెరిశాయి. సరిగ్గా సుబ్బులు చెప్పినట్లే చేసింది లచ్చి. వెంకడ అబ్బురపోయాడు, కళ్ళెత్తి చూశాడు. దోసపండు లాంటి లచ్చి, నీ అక్క కూడా సరిగ్గా నీలాగానే అన్నాడు లచ్చి కళ్ళల్లోకి చూస్తూ. లచ్చి పొంగిపోయి అంబలి తనకి ఉంచుకోకుండా మొత్తమంతా మావచేత తాగించింది. తడిక పక్క నవ్వులు గుసగుసలు వినిపిస్తుంటే సుబ్బులు మనసు తేరుకుంది. 3 నెలలకే లచ్చి నీళ్ళోసుకుంది. అక్కడి నుంచి వెంకడు సుబ్బులు పోటీపడి లచ్చికి కావలసినవన్నీ ఏర్పాటు చేసేవారు. లచ్చిని బరువు పనులేవి చెయ్యనివ్వటం లేదు సుబ్బులు. వెంకడు లచ్చి నలిగిపోతుందేమో అన్నట్టు చూస్తున్నాడు. 9 నెలలు నిండిన ఓ రోజున ఆ పాకలో ఓ చెంటాడు కెవ్వుమని ఏడుస్తే సుబ్బులకి గుండె జలధరించి జలజల కన్నీళ్లు కారాయి. ఆ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలు కాచుకుంది, ఎన్ని దేవుళ్లకు మొక్కింది. చెంటాణ్ణి గుండెలకి హత్తుకొని ధారలు ధారలుగా ఏడ్చింది. నెలలు గడుస్తున్నాయి. చెంటాడు తల్లి దగ్గర పాలు తాగటం తప్ప పెంపకమంతా సుబ్బులే. వాడితో నవ్వుతుంది, కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, ఏడుస్తుంది, చిచ్చి కొడుతూ తన పక్కలోనే పడుకోబెట్టుకుంటుంది. కానీ వెంకడు లచ్చి కితకితల్లో మునిగిపోయాడు. సుబ్బులతో రోజుకి ఓసారి మాట్లాడతాడో లేదో. సుబ్బులు చెంటాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎప్పుడన్నా అనుకునేది, నాకు నా దేవుడు దూరమైపోయాడా? లేదు లేదు, నా దేవుడు ఇడుగో నా దగ్గరే ఉన్నాడు అంటూ చెంటాణ్ణి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటుంది. అదండి కథ.
ఈ కథలో సుబ్బులు చేసిన త్యాగం ఎంతవరకు సమంజసమో మరి. ఇది మాతృత్వాన్ని అనుభవిద్దామని అమాయకత్వము లేక మన సంఘంలో సంతానం లేని స్త్రీలకు వచ్చే సమస్యలకి లొంగిపోయిందో మరి. మరి ఇంత త్యాగం చేసిన సుబ్బుల్ని వెంకడు మర్చిపోయాడంటారా? ఇదంతా చాలా నిశ్చల మనస్సుతో ఆలోచిస్తే స్త్రీల మనస్తత్వాన్ని, మగవారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమే. అందుకే తరతరాల నుంచి ఈ పజిల్స్ అలాగే ఉండిపోయాయి. కానీ ఏది సమంజసం అని చెప్పడం చాలా కష్టం. నా దృష్టిలో సుబ్బులది అమాయకత్వమే అనిపిస్తుంది. అడాప్షన్ మంచి చాయిస్ అనిపిస్తుంది. మీరేమంటారు?
చాలా బాగుంది కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
కలికాలం కలికాలం రా కలికాలం, కలికాలం రా కలికాలం, ఇది ఆ కలికాలం రా భాయి ఆ కలికాలం రా. కలికాలం రా కలికాలం, ఇది ఆ కలికాలం రా భాయి ఆ కలికాలం రా. లోకం మాయా జాలం రా, ఇది పేదల గుండెల జాలం రా. లోకం మాయా జాలం రా, ఇది పేదల గుండెల జాలం రా. కలికాలం రా కలికాలం, కలికాలం రా కలికాలం. ఎవరిని చూసిన ఏదో దిగులు, రాత్రిం బగళ్ళు రగులు. ఎవరిని చూసిన ఏదో దిగులు, రాత్రిం బగళ్ళు రగులు. ఏడ్వలేక నవ్వుతుంటారో, నవ్వు రాక ఏడుస్తారో. ఏడ్వలేక నవ్వుతుంటారో, నవ్వు రాక ఏడుస్తారో. కలికాలం రా కలికాలం, కలికాలం రా కలికాలం. ఉన్నవారిని ఎదిరించే వారికి అసలుకు మోసం వస్తునురా, అసలుకు మోసం వస్తునురా. ఉన్న వారిని ఎదిరించే వారికి అసలుకు మోసం వస్తునురా, అసలుకు మోసం వస్తునురా. అవునవునని తలాడించటమే తారక మంత్రమురా భాయి, తారక మంత్రమురా. Yeah. వేటలు ప్రాకులాటలు నాయకులకు పోటీలురా వినాయకులకు పోటీలురా పదవుల వేటలు ప్రాకులాటలు నాయకులకు పోటీలురా వినాయకులకు పోటీలురా మాటలు మూటలు మోసే వారికి మంచి మంచి వాటాలురా
కాదు కాదు కోటాలు
కోరినన్ని కోటాలురా మాటలు మూటలు మోసే వారికి మంచి మంచి వాటాలురా కోరినన్ని కోటాలురా కోరినన్ని కోటాలురా
కలికాలం
రా కలికాలం రా కలికాలం ఇది ఆకలి కాలం రా భాయి ఆకలి కాలం రా కలికాలం రా కలికాలం కలికాలం రా కలికాలం
Hello, this is Taman. You're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మన 4వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు సంగమం. ఈ కథలో నర్సమ్మ ఎదురుచూపులు ఎవరి కోసము? కథ విని తెలుసుకుందామండి. నర్సమ్మ పచ్చటి పసిమి, నుదుట పెద్ద కుంకుమ బొట్టు. కృష్ణ ఒడ్డున నుంచుని ముందుకు పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూస్తోంది. ప్రియుణ్ణి కలుసుకోవటానికి ఉరకలు తీస్తోంది కృష్ణమ్మ. మరి తన విభుడు నర్సమ్మకి 10 ఏళ్ల వయసులో అభం శుభం తెలియని సమయాన పెళ్ళయింది. పెళ్ళి కొడుకు పేరు రామయ్య అని మాత్రమే తెలుసు నర్సమ్మకి. తనకి 12 ఏళ్ళు వచ్చేసరికి తన భర్త దేశాంతరం వెళ్ళిపోయాడన్నారు. కొందరు కాశీకి వెళ్ళాడన్నారు, మరి కొందరు గోసాయల్లో కలిశాడన్నారు. ఆనాటి నుంచి భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది నర్సమ్మ. ఇప్పుడు నర్సమ్మ వయసు 60 సంవత్సరాలు. ముఖం నిండా పసుపు పట్టించుకుని కృష్ణలో మునిగింది. బిలబిల పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూసి ఒక్కసారి నీళ్లలో మునిగి, తల్లి నువ్వు నేలంతా పరుచుకున్నావు కదా, నా సామి ఏ తావునున్నాడో ఆ కబురు చెప్పవా అని కృష్ణమ్మకి మాత్రమే రహస్యం చెప్తున్నట్టు నీళ్ళడుగున గొణిగింది. భర్త లేకపోతేనేమి నర్సమ్మ ఊరంతకీ పెద్ద ముత్తైదువు. ఎక్కడ తోరణం కట్టినా అక్కడ నర్సమ్మ ఉండవలసిందే. ప్రతి పేరంటల్లోనూ మొదటి తాంబూలం ఆవిడికే. ఇక పెళ్ళి వస్తే అన్నీ నర్సమ్మ చేతిమీంచే జరిగిపోవాల్సిందే. దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేయించేది, పెళ్లి కూతురికి నుదుట కళ్యాణం తిలకం దిద్దేది, చాదుచుక్క సరిచేసేది, మెడలోని ముత్యాల పేరులు చిక్కు విడదీసేది, చేయిపుచ్చుకు పెళ్లిపీటల మీదకి నడిపించేది, మంగళసూత్రం కడుతుంటే జడ ఒత్తిగించి పట్టుకునేది, మంగళహారతి పాడి ఆడబొడుచు లాంఛనాల కోసం దెబ్బలాడేది, అప్పగింతల పాట పాడుతూ కన్నీరు మున్నీరైపోయేది. బారసాల నాడు పొత్తిళ్లలోని బిడ్డని బహు సుతారంగా అందుకునేది. బాలింతరాలి చేత కృష్ణ నుంచి నీళ్లబింద తెచ్చే సంబరంలో తనే ముందుండేది. జోలపాట తీయగా పాడేది. పసివాడి పట్టు పెదవుల్ని పదే పదే ముద్దాడేది. వాడు బోసిగా నవ్వితే తను గలగలా నవ్వేది. 10 మందిని పగలు రాత్రి నవ్వించేది. పెద్ద ముత్తైదువు నర్సమ్మ, కన్నె ముత్తైదువు నర్సమ్మ. సంక్రాంతి వస్తే కన్నెపిల్లలతో తను ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టి మొగలి పువ్వు వంటి మొగుణ్ణివ్వవే అని విని వినిపించకుండా పాడి సిగ్గుతో బుగ్గలు కందిపోగా ముడుచుకుపోతున్న నర్సమ్మను చూసి పెద్దలు చాటుగా కళ్ళొత్తుకునేవారు. గుళ్ళోకు వెళ్ళి గంట కొడితే ఆ గంట రామా రామా అన్నట్టు మోగితే నర్సమ్మ కళ్ళు చెమ్మగిల్లేవి. ఆ రామయ్య రూపు ఎలాగుండేదో కూడా నర్సమ్మకి తెలీదు. అయ్యకి మొక్కి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ, అయ్యని విడిచి అరక్షణమైనా ఉండలేకనే కదా అయ్యతనువులో సగమైనావు, మరి నా స్వామి దగ్గరకు నన్ను చేర్చమా అని గొణిగేది. కార్తీక మాసం వస్తే అంత చలిలోనూ కార్తీక దీపాలకు వచ్చేది. తెల్లవారుజామునే స్నానం చేసి పూజ చేసుకుని ఆవు నేతి దీపం వెలిగించి కృష్ణలో విడిచిపెడుతూ, తల్లి, ఇది నా చేతులతో వెలిగించిన దివ్వె, ఆ కరిగిపోతున్న నెయ్యిలాగా ఆ కాలిపోతున్న ఒత్తిలాగా ఉన్నాను, అన్నీ దివ్యతల్లికి చెప్పుకున్నాను, నా స్వామి ఏ వాడనున్నా ఈ దీపాన్ని అక్కడికి చేర్చు తల్లి, అన్నీ ఆ దీపమే చెప్తుంది అంటూ దీపాన్ని జాలులో విడిచిపెట్టేది. ఆ దీపం మిణుకు మిణుకుమంటూ అటూ ఇటూ ఊగుతూ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తప్పకుండా స్వామికి నా కబురు అందుతుంది అనుకుంటూ ఒడ్డుకొచ్చేది. ఎన్ని పూజలు చేసినా ఎన్ని కమ్మలంపినా స్వామి రాలేదు. 50 ఏళ్ళు పిలిచింది. అన్ని రాత్రులు మేల్కొని నిరీక్షించింది. స్వామి రాలేదు. ఆ రోజు మాఘ పౌర్ణిమ. అమరావతి వెన్నెలమయమైంది. పండు వెన్నెల పగలపడి కురుస్తోంది. నర్సమ్మ కృష్ణ ఒడ్డుకొచ్చి నుంచుంది. కృష్ణమ్మ వెన్నెట్లో పొంగి పొంగి పారుతోంది. వెన్నెల రాత్రి ప్రియుణ్ణి కలుసుకోవటానికి అలంకరించుకుని వెళ్తున్నట్లుంది కృష్ణ. నల్లటి కృష్ణమ్మ వెన్నెట్లో తెల్ల జరీచీర కట్టుకున్నట్లుంది. కంఠాన్ని అలంకరించుకున్న మణిమాలలా కృష్ణలో నక్షత్రాలు ప్రతిఫలిస్తున్నాయి. విరిగి పడుతున్న అలలికి వెన్నెల ముక్కలవుతుంటే కృష్ణమ్మ సిగ్గుతో ముసిమిసి నవ్వులు నవ్వుతున్నట్లుంది. ప్రవాహంలో నురగలు నిడివైన కృష్ణమ్మ పూల జడలో కూర్చున్న మల్లెగుత్తులా ఉన్నాయి. కృష్ణమ్మ ప్రియుడి దగ్గరికి వెళ్తోంది. మందమందగా నడుస్తూ పొంగి పొంగి నవ్వుతూ నర్సమ్మ కళ్ళల్లో ధారలు ధారలుగా కన్నీళ్ళు. తల్లి, నువ్వు రోజూ నీ స్వామి దగ్గరికి వెళ్తావు, ఒక్కసారి ఒక్కసారి నా స్వామిని నాకు చూపించవా, ఒక్కసారి. కృష్ణమ్మ, రా నాతో రా అన్నట్టు ముందుకు సాగిపోతోంది. ఆ పిలుపుకి 60 ఏళ్ల నర్సమ్మ 16 ఏళ్ల కన్నపిల్లయిపోగా ఒళ్ళు జలధరించింది. కళ్ళు తుడుచుకుంది. తనలో తనే నవ్వుకుంది. వస్తున్నా తల్లి వస్తున్నా అంటూ భర్తని సమీపించే సిగ్గుతో నేల చూసుకుంటూ పవిట నిండుగా కప్పుకొని మెల్లమెల్లగా నడిచి కృష్ణలోకి దిగింది. కృష్ణమ్మ తప్పకుండా ప్రియుణ్ణి కలుసుకుంది. నర్సమ్మ సంగతి నాకు తెలియదు. అదండి కథ.
ఈ కథ చదువుతుంటే ఎందుకో చాలా బాధ వచ్చింది. ఒక్కొక్కరి జీవితాలు అలా నిరీక్షణలోనే అంతమైపోతాయేమో అనిపించింది. బాల్య వివాహాల వల్ల వచ్చే సమస్యలలో ఇది ఒక నిదర్శనం. కానీ గుడ్డిలో మెల్లల నర్సమ్మకి ఆవిడ చుట్టూ ఉన్న సంఘం చాలా విలువనిచ్చి అన్ని సందర్భాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ఆవిడ చుట్టూ సంఘం చాలా మంచిదని అనిపించింది కూడాను. ఏది ఏమైనప్పటికీ బాల్య వివాహాలు చాలా తగ్గినందుకు సంతసిద్దాము. పునర్వివాహాలను ప్రోత్సహిద్దాం. జీవితం అంతా సంఘం మీద భయంతో నిరుత్సాహంతో జీవించాల్సిన అవసరం రాకూడదు. కానీ ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే, ఉండాలనిపిస్తే చుట్టూ ఉన్న సంఘానికి నర్సమ్మ ఉపయోగపడినట్లుగా ఉంటే బాగుంటుందేమో. ఏమంటారండి?
బాగుంది కదా. మన అక్షరాల పూదోటలో చక్కటి భావకుసుమాల్ని ఆస్వాదించాం కదండి. మరి ఇప్పుడు సమయం కావచ్చింది. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం అక్టోబర్ 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.